శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వతయే నమః నమః శివాభ్యాం నవ యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల అవ్యాజ కరుణామూర్తులు ఆ దంపతుల పాద పద్మములకు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం. కార్తీక మాసంలో 28వ దివసంలో గడువు పెట్టాను. చూస్తూ ఉండగానే అత్యంత పవిత్రమైన ఈ కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మహానుభావులందరికీ అనేక శుభములు కలుగుగాక. భూమండలం హరిహరాద్వైత తత్వంతో శ్రౌత స్మార్తధర్మంతో పరిఢవిల్లాలని, ఎక్కడా నాస్తికవాదం లేకుండా ఉండాలని అనేక పర్యాయములు భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు దేశం చాలా భయంకర స్థితిలో ఇంకా ఉన్నది. దైవానుగ్రహం 214 నుంచి మార్పులు వస్తున్నా పూర్తిగా ఇంకా తొలగలేదు మనకి. ఏది? అన్యమతాల యొక్క దాడి. అవి చాప కింద నీరులా ప్రవహిస్తున్నాయి, కుట్రలు చేస్తూనే ఉన్నాయి. ఈ దేశంలో ఈ హైందవ ధర్మం లేకుండా చేయాలని చూస్తున్నాయి. అయినా మీ అందరి హృదయ పద్మాలు పవిత్రమైనవి. ఎవరికి వాళ్ళే హృదయ పద్మంలో ఆ భగవంతుడి ధ్యానించి పద్మం వికసించేలా చెయ్యాలి. ఈ సృష్టి మళ్ళీ సంపూర్ణమైన ప్రాచీన ధర్మంతో, హైందవ ధర్మంతో నిలబడాలని, ఈ హైందవ ధర్మం భూమంతా వ్యాపించాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. తెల్లవారుజామున లేవండి, పవిత్రమైన కార్తీక స్నానం ఆచరించండి. కార్తీక స్నానం చాలా గొప్పదని పదే పదే ఎందుకు చెబుతున్నామంటే ఆ స్నానం యొక్క వైశిష్ట్యం లోకానికి అందజేయడం కోసం. ఒకే మాట పదే పదే ఎందుకు చెప్పాలి? చెబితే చెప్పగా చెప్పగా ఎప్పుడో ఒకప్పుడు అది బుద్ధికి ఎక్కుతుంది, మనస్సులో నిలబడుతుంది, అప్పుడు ఆ స్నానం చేస్తారు. కార్తీక స్నానం చేసినటువంటి వాళ్ళంతా బాగుపడ్డని నేను చూశాను. దేనికైనా శుద్ధి ఉండాలి. ఏ శుద్ధి? మనశ్శుద్ధి. మనశ్శుద్ధి ఉంటే వారు చేసేటటువంటి పవిత్ర కార్యక్రమాలన్నీ కూడా ఫలిస్తాయి. కార్తీక స్నానం చేయండి. మీ సంప్రదాయాన్ని బట్టి విభూతియో లేక ఊర్ధ్వపుండ్రమో ధరించండి. శివకేశవులు ఇద్దరు ఒకటేని చాలాసార్లు చెప్పాను కాబట్టి మీ సంప్రదాయాన్ని బట్టి శివుడికి సంబంధించిన విభూతి పెట్టండి, లేదా వైష్ణవనామం పెట్టండి, కాస్త కుంకుమైన పెట్టండి. బొట్టు లేకుండా మాత్రం ఏ అర్చన చేయకండి. ముందుగా గణపతిని పూజించాక ఆ తర్వాత శివాలయానికి వెళ్ళండి. శివుడికి ఈరోజు పంచదార, ఆవుపాలు, తేనె ఇవన్నీ నీళ్ళల్లో కలిపి అభిషేకం చెయ్యండి. ఈ అభిషేకం వల్ల అకాల మృత్యువు పొందినటువంటి పిల్లలకి సద్గతులు కలుగుతాయి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైనది ఆత్మహత్య. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి అంటుంది సీతామాత కూడా. హనుమంతుడంతటి వాడు లంకానగరానికి వెళ్ళి సీతాదేవి కనబడకపోతే తాను కూడా ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. అంతలోనే ధైర్యం తెచ్చుకుని, ఇదేంటి ఇంత పొరపాటు చేశాను అని ఆయన కూడా సుందరకాండలు ఇదే మాట అన్నాడు. వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి. మరణించటం వల్ల చాలా దోషాలు కలుగుతాయి, మహాపాపాలు వస్తాయి, బ్రతికి ఉంటే శుభములు పొందవచ్చు అనుకున్నాడు. దాంతో మొత్తం రామాయణమే మారిపోయింది. ఇది హనుమంతుడు సుందరకాండంలో చెప్పినటువంటి మాట. ఎట్టి పరిస్థితులు ఆత్మహత్య చేసుకోకూడదు. కానీ తెలుసో తెలియకో ఈ మధ్యకాలంలో యువతీ యువకులలో ఆత్మబలం లోపించి క్షణికోద్రేకంతో చచ్చిపోతున్నారు. పాపం 10th క్లాస్ పాస్ అవ్వకపోతే కొంతమంది, పెళ్ళిళ్ళు అవ్వక కొందరు, పిల్లలు పుట్టక కొందరు, లేక పనికి మళ్ళీ ప్రేమించి ఆ ప్రేమలో విఫలమై కొంతమంది రైళ్ల కింద పడో, విషం తాగో, ఉరి వేసుకునో ఏదో రకంగా చచ్చిపోతున్నారు. దీనివల్ల ఏం సాధిస్తారు? వారికి యహముండదు, పరముండదు, నరకము ఉండదు, స్వర్గము కూడా ఉండదు, పిశాచాలయ అల్లాడిపోతారు. నిజంగా అది మహాపాపం. ఇటువంటి పాపానికి నిష్కృతి అంత తేలిక కాదు. కాబట్టి అసలు ఆత్మహత్యల జోలికి వెళ్ళకండి. ఎప్పుడు ఆత్మబలంతో కష్టాలను ఎదుర్కోండి, భవిష్యత్తు మీదవుతుంది. కర్మగాలు ఇప్పటికే చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు అనుకోండి, అటువంటి వాళ్ళ కోసం ఈరోజు శివుడికి తర్పణాలు విడిచిపెట్టండి. ఆవు పాలు, పంచదార, తేనె వీటిని కలిపి శివుడికి అభిషేకం చేసి అభిషేకాన్ని తల్లిదండ్రులు ఏది ఈ పిల్లలు ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు, అకాల మరణం పొందినటువంటి పిల్లలు ఉన్నారే, వాళ్ళ తల్లిదండ్రులు దాన్ని తీర్థంగా తీసుకుంటే ఆ పిల్లలకి సద్గతులు వస్తాయి. కేవలం ఆత్మహత్య కాదు, అనుకోకుండా యాక్సిడెంటే చచ్చిపోయారు పాపం, ఏలారీ కింద పడి చచ్చిపోయారు పొరపాటున పాపం, అటువంటి పిల్లలకి సద్గతులు లభించాలంటే ఈ అభిషేక తీర్థాన్ని తల్లిదండ్రులు తీసుకోవాలి. ముమ్మారు చేతిలోకి తీసుకుని భక్తితో ఆ అభిషేక తీర్థం తీసుకుంటే పిల్లలకు సద్గతి కలుగుతుంది. ఆ తీర్థం తీసుకునేటప్పుడు మా పిల్లలు అనుకోకుండా ఆత్మహత్య చేసుకున్నారు లేక అకాల మృత్యువు పాలయ్యారు, ఏ ప్రమాదం వల్ల మరణించారు, అటువంటి వారికి సద్గతులు కలుగుగా కానీ మనస్ఫూర్తిగా చెప్పుకోండి, తప్పక వారికి శుభం కలుగుతుంది. తర్వాత ఇంకొక పని కూడా చేయండి. ఈరోజు 3 కొబ్బరికాయలు ఈ అభిషేకం అయ్యాక శివుడికి సమర్పించండి, అంటే అక్కడ కొట్టి నివేదన చేయండి. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆ పనులు కూడా మంచి పనులు అయితే నెరవేరుతాయి, సత్సంకల్పం అయితే నెరవేరుతుంది. ఎందుకు సత్సంకల్పం అంటున్నాము అంటే, ఎవడు పడితే వాడి దివిని శివుడికి ఈ 28వ రోజున అభిషేకం చేశాక 3 కొబ్బరికాయలు కొట్టి మా పనులు అవ్వాలి అంటే అన్ని పనులు అవ్వవు. నిజంగా చెప్తాను, జరిగింది. ఇతపూర్వం కూడా ఒకసారి ఒక భాగంలో చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఓ దొంగడు ఉన్నాడు, వాడు నా పురాణం విన్నట్ట. పురాణం దొంగలు కూడా వింటారు, మరి ఏం చేస్తారు, వాళ్ళ పనులు వాళ్ళవి. వాడి దివిని 28వ రోజున కొబ్బరికాయలు కొట్టాడు అండి అభిషేకం అయ్యాక. ఏమని, నేను స్టేట్ బ్యాంకు దోచేయాలని. వాడికి ఆ పని అవ్వలేదు. వాడు ఓ రోజున రహస్యంగా వచ్చి, ఏమండి మీరేమో కొబ్బరికాయలు కొడితే పనులు అవుతాయన్నారు, నా పని ఎందుకు అవ్వలేదు అన్నాడు. ఎందుకు ఏం పని రా అంటే, ఏకంగా బ్యాంకు దోచేద్దాం అనుకున్నానండి అన్నాడు. బ్యాంకు దోచేద్దాం అనుకుంటే ఎందుకు అవుతుంది? నీది దరిద్రపు సంకల్పం. చక్కగా ప్రజల మనస్సులు దోచుకోవాలి, పవిత్రంగా సంపాదించాలి. అంతే తప్ప బ్యాంకులు దోచడానికో లేకపోతే ఇతరుల ఇళ్లలో కన్నాలు వేసి ఆ ధనం దోచడానికో కొబ్బరికాయలు కొడితే శివుడు మెచ్చడు. ఏమన్నా అంటే, తస్కరాణం పతయ నమహను నామం ఉంది కదండి, శివుడు దొంగలకు కూడా నాయకుడు కదా అన్నాడు ఒకడు. దొంగలకంటే నీలాంటి దొంగలకు కాదు, ప్రేమతో మనస్సుని అపహరించేటటువంటి దొంగలకు నాయకుడు ఆయన. మంచి దొంగ శివుడు, ఆపదాం అపహర్తారం రాముడికో నామం లేదు, మన ఆపదలను అపహరించే దొంగ శివుడు. అంతేగాని నీలాగా స్టేట్ బ్యాంకులు దోచడానికో లేదా ఇంకో బ్యాంకులు దోచడానికో వెళ్ళకూడదు. ఆ బ్యాంకుల్లో ఉన్న సొమ్ము మన ప్రజల సొమ్ము అండి. అది మనం దోచామంటే ఈ ప్రజలందరికీ ఎంత హాని చేస్తున్నట్టు. బ్యాంకులు ఎవరో కావు, మనందరం మన ప్రజల సొమ్ము అది. అసలు ఈ భూమి మీద ఉన్న సొమ్ము అంతా మన ప్రజలది. మనం ఒకరి సొమ్ము ఒకరు దోచుకోకూడదు. ప్రేమతో వారిని ఆకట్టుకుని ఒకరి దగ్గర నుంచి ఒకరు అంతో ఎంతో సేకరించి ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలి, అది ధర్మం. అంతేగాని అన్యాయంగా ఒకటి సొమ్ము లాక్కుంటే అది ఉపయోగం లేదు. అటువంటి వాటి కోసం మొక్కులు మొక్కుకోకుండా అది మహాపాపం, అది సృష్టికి విరుద్ధం కూడా. అటువంటి వాడికి ఎప్పుడూ భగవంతుడు అనుగ్రహం ఉండదు. తాత్కాలికంగా ఉన్నట్టు కనిపించినా చివరికి అది ప్రమాదమే తెచ్చిపెడుతుంది. కాబట్టి అలాంటి పనులు చేయకుండా సత్సంకల్పంతో పనులు చేయండి. ఇంకా స్వామివారికి చేసే ప్రదక్షిణలు, నైవేద్యాలు, ఇవన్నీ శుభ ఫలితములనే ఇస్తాయి. ఈరోజు వినవలసిన ఒక గొప్ప కథ చెబుతాను వినండి. కార్తీక మాస వైశిష్ట్యానికి సంబంధించిన కథ పద్మపురాణంలో ఉంటుంది, ఇంకా కొన్ని అన్యపురాణాల్లో కూడా ఉంటాయి. ఆ కథనే ఈరోజు విందురు కానీ 28వ రోజున ఈశ్వరార్చన చేసుకుని ప్రదక్షిణ చేసుకుని మీకు తోచినప్పుడు ఈ కథ వినండి. చేతిలోకి అక్షతలు తీసుకోండి, భక్తి శ్రద్ధలతో భగవంతుడిని తలుచుకోండి. ఇప్పుడు చెప్పే కథ వినండి. చాలా కాలం క్రితం ఒకసారి భూమండలంలో అత్యంత భయంకరమైన క్షామం వచ్చింది, అంటే కరువు వచ్చింది. మామూలు కరువు కాదది, 100 సంవత్సరములు వర్షములు కురియక భూమండలంలో నీరు లేకుండా పోయింది. నదులు కూడా ఎండిపోయాయి, భూగర్భ జలాలు ఎండిపోయాయి. ఎక్కడా పంటలు లేవు, తిండి గింజలు లేవు, జంతువులు మనుష్యులు అలా ఎండి రాలిపోయారు. పాపం ఎండలకి పిట్టలు రాలిపోతాయే, అలా రాలిపోయారట. మనిషిని మనిషి పీక్కు తినేంత దుర్భిక్షం ఏర్పడింది. నిజంగా అటువంటి కరువు భూమండలంలో మళ్ళీ ఎప్పుడు రాకూడదని కోరుకోవాలి. ఒకప్పుడు దాత కరువు అని వచ్చిందిట, ఎప్పుడో చెప్పేవారు స్వాతంత్రానికి ముందు. అప్పుడు మనబోటి వాళ్ళం లేని తెలియదు. దైవానుగ్రహం వల్ల ఇప్పుడు మనం అంతో ఎంతో సుఖపడుతున్నాం. మధ్యలో కరువు అనే ఒక దౌర్భాగ్యపు రోగాన్ని చైనా వాళ్ళు వెదజల్లారు. అందులోంచి కూడా ఒక యోగేంద్రుడు, ఒక నరేంద్రుడు అమితమైన కృప మన మీద చూపించి మనని రక్షించారు. నిజంగా ఆ సమయంలో కనుక శివస్వరూపుడైన నరేంద్రుడే లేకపోతే ఈ దేశం ఏమైపోయేదో అనిపిస్తుందన్నమాట. కాబట్టి ఇటువంటి కష్టాలు అప్పుడప్పుడు వస్తాయి. వచ్చినప్పుడు భగవంతుని అనుగ్రహంలో మనం ఆ భగవద్ అనుగ్రహంతో అందులోంచి బయటపడతా తప్ప లేకపోతే బయటపడలేం. ఆ రోజుల్లో కూడా కరువు వచ్చి చాలామంది చచ్చిపోయారు. ఋషులు కూడా తమ తపశ్శక్తితో ఎవరిని రక్షించలేకపోయారు. అటువంటి కాలంలో కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిలాగస్త్య దాక్షపాదాంగిర శాండిల్య క్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసోపక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునులు ఒకనొక కేకారణ్యం చేరారు. ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు వాడు కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇటువంటి మహానుభావులైన ఋషులు ఆ కాలంలో అయ్యో ఈ ప్రజలు తిండి లేక అల్లాడిపోతున్నారు, మన తపశ్శక్తి కూడా ఇప్పుడు పనిచేయటం లేదు, మనం కూడా ఆఖరికి అల్లాడిపోతున్నాం, ఏం చేద్దామని భావించి 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 ఇవాళ మనం పుష్కరం అని పిలువబడే తీర్థానికి వెళ్ళారు. అత్యద్భుత దివ్యస్థలం అది. అక్కడే ఒకప్పుడు బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు, యజ్ఞం చేశాడు. అక్కడ సావిత్రీదేవి ఆవిర్భవించింది. బ్రహ్మదేవుడికి గుడి ఉన్న మొట్టమొదటి దివ్యస్థలం అది. ప్రపంచంలో బ్రహ్మదేవుడి గుళ్ళు ఒకటో రెండో కంటే ఎక్కువ ఉండవు. ఆ ఉన్న వాటిల్లో ఈ పుష్కరక్షేత్రం ఒకటి. గుంటూరు దగ్గర చేబురులు అనే ఒక ప్రాంతం ఉంది, ఒకప్పుడు కాశ్మీర్లో ఉండేది, ఇప్పుడు అది కనపడటం లేదు. ప్రస్తుతం రెండే రెండు బ్రహ్మదేవుడి గుళ్ళు కనపడుతున్నాయి, ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుంటూరు దగ్గర చేబ్రోల దగ్గర ఒక ప్రాంతంలో ఒక గుడి ఉంది, మరొకటి మొట్టమొదటి బ్రహ్మదేవుడి గుడి అత్యంత పవిత్రమైన పుష్కర క్షేత్రంలో ఉన్నది. అది రాజస్థాన్లో ఉంటుంది, అజ్మీర్ దగ్గర ఉంటుంది ఆ పుష్కరం. అక్కడే పుష్కర తీర్థం ఉన్నది. అదిగో ఆ ప్రాంతానికి వెళ్ళారు వీరు. అక్కడికి వెళ్ళి ఏం చేద్దామని చూస్తూ ఉంటే తపస్సు చేయడానికేమో మనస్సులు అంగీకరించటం లేదు, శరీరంలో ఓపిక లేదు. ప్రజలు చచ్చిపోతూ ఉంటే ఆవేదన వల్ల కొంతవేళకు నీరసం వచ్చింది. ఆ సమయంలో ఆ పుష్కర తీర్థంలో మంచి తామర పువ్వులు కనబడ్డాయి. తామర పువ్వుల్లో కాయలు ఉంటాయి, తామర కాడలు పువ్వులు ఎంత గొప్ప, తామర కాయలు అని ఉంటాయండి. ఆ కాయలు విడదీస్తే అందులో నెయ్యిల మెత్తగా గుజ్జు ఉంటుంది, ఆ గుజ్జు కూడా ఆరోగ్యం ఇస్తుంది, విటమిన్లు ఉంటాయి అందులో, అవి తిని ఆకలి తీర్చుకోవచ్చు అనుకున్నారు వీరు. ముందు ప్రస్తుతానికి ఆకలి తీరితే అప్పుడు ప్రజల యొక్క క్షేమం చూద్దాం, క్షేమం తొలగిద్దాం అనుకుని ఆ తామరకాయలు అవన్నీ కోసి తెచ్చుకున్నారు. తెచ్చుకొని చకచక సంధ్యావందనం చేసుకుని అప్పుడు ఈ కాయలు తిందామని అవన్నీ ఒడ్డున పెట్టుకుని వారంతా స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నారు. వారితో పాటు ఒక కొత్త ఋషి కూడా వచ్చాడండి, ఆయన కూడా వీళ్ళతో పాటు స్నానం చేశాడు. వీళ్ళంతా స్నానం చేసేలా కళ్ళు మూసుకుని జపం చేసుకుంటూ ఒక గంట గడిపారు. అనంతరం కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఒక్క తామర కాయ లేదు, పువ్వు లేవు, తూడు కూడా లేదు, కనీసం తూడైనా తిందామా అంటే. దాంతో వాళ్ళు తెల్లబోయారు. ఇంతమంది మహానుభావులైన ఋషులుండగా ఈ తామరకాయలు ఎలా మాయమవుతాయి అంటే మనలో ఎవడో దొంగ ఉన్నాడు, ఈ దొంగతనం మహాపాపం కదా అనగా ఎవడికి వాడే ఈ దొంగతనం నేను చేయలేదంటే నేను చేయలేదన్నారు. అప్పుడు ఈ దొంగతనం తాము చేయలేదంటే తాము చేయలేదని నిరూపించుకోవడానికి వాళ్ళు ఒట్లు పెట్టుకున్నారట. ఒట్టు పెట్టుకుంటే ఆ రోజుల్లో నమ్మేవారు గ్యారంటీగా. ఒకడు వ్యక్తి నేను దొంగతనం చేయలేదని ఒట్టు పెట్టాడంటే అతను నమ్మేవారు, అంతేగాని నువ్వు అబద్ధం ఆడుతున్నావు దొంగ ఒట్టు పెట్టావు అనేవారు కాదు. ముందు వశిష్ఠుడు లేచాడు, నేను పొరపాటున కూడా ఈ తామర కాయలు తినలేదు, ఎవరికి తెలియకుండా ఇంతమంది ఆకలితో మాడిపోతూ ఉండగా దొంగతనంగా తామర కాయలు తింటే నాకు బ్రహ్మహత్యా పాపం వచ్చుగాక, ఇంకా అనేక పాపములు వచ్చుగాక అని ఒట్టెట్టాడు. విశ్వామిత్రుడు లేచాడు, నేనే గనక ఎవరికి తెలియకుండా ఈ తామరకాయలు తిని ఉంటే ఆ మహాపాపం వల్ల నాకు కుష్ఠరోగం వచ్చుగాక, నేను కూడా అబద్ధాలాడినటువంటి నరకానికి పోతాను, అసత్యాలు ఆడిన వాడు పొందే నరకం పొందుతాను అని ఒట్టెట్టాడు. ఇలా అందరూ మేము దొంగతనం చేస్తే మాకు ఈ పాపాలు వస్తాయి, ఈ రోగాలు వస్తాయి, మేము నరకంలో పడతాం అని ఇంచుమించు అందరూ ఒట్లు పెట్టారు. ఒక్క ఆయన మాత్రం కొత్త ఆయన ఉన్నాడు, ఆయన మాత్రం ఒట్లు పెట్టలేదు. దాంతో అందరూ నువ్వెందుకు శపథం చేయలేదంటే ఆయన పకపకారవి, నేనేగా తామరకాయలు తిన్నా అని పకపకారవ్వాడు. నువ్వెవరివి ఎందుకు ఇలా దొంగతనంగా తిన్నావనగానే టక్కున ఆయన కాస్త ఇంద్రుడిగా మారిపోయాడు. వాడు తెల్లబోయి, దేవేంద్ర నువ్వా, ఈ తామర తూడులు తిన్నది, ఈ కాయలు తిన్నది అనగా అప్పుడు ఆయన, అవును నాయనలారా, మహర్షులారా, నేను మహేంద్రుణ్ణి, ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీకు ఒక విషయం తెలియజేయడానికి. ఈ భూమండలంలో చాలా కాలం పాటుగా మానవులందరూ సంధ్యావందనాలు మానేశారు, వేళకి స్నానం చేయటం లేదు, సంధ్యావందనం చేయటం లేదు. నాస్తికులు పెరిగారు, దానివల్ల యజ్ఞములు ఆగిపోయాయి, పరమ నీచులు తయారయ్యారు, గోవులను తిట్టడం, వాటి మాంసం తినడం మొదలెట్టారు. గోవులు పశువులు ప్రదక్షిణ వద్దండం మొదలెట్టారు. దేవాలయాల్లో ప్రదక్షిణలు వద్దన్నారు, అభిషేకాలు వద్దన్నారు. నాస్తికవాదం పెరిగితే, యజ్ఞము లాగిపోతే, సంధ్యావందనము లాగిపోతే దేవతలకు ఆహారం అందదు. మీరంతా సంధ్యావందనం చేశాక యజ్ఞం చేస్తే యజ్ఞం వల్ల మేము సంతోషిస్తాం. ముఖము చేయ వజ్రిమది సంతసించును వజ్రి సంతసింప వానగురియు వానగురియ కసవు వసుమతి పెరుగును కసవు మేసి ధేనుగణము బ్రతుకు. యజ్ఞం చేస్తే ఇంద్రుడికి ఆనందం కలుగుతుంది. ఇంద్రుడు సంతోషిస్తే వర్షములు కురిపిస్తాడు. వర్షములు కురిస్తే పచ్చగడ్డి పెరుగుతుంది, పంటలు పెరుగుతాయి, అప్పుడు భూమి సస్యశ్యామలం అవుతుంది. ఈ కసవు మేసి పశువులు బ్రతుకుతాయి, అప్పుడు అవి పాలిస్తాయి. మళ్ళీ ఆ పాలల్లో కొంత నెయ్యి యజ్ఞానికి దానికి వాడతారు మీరు. ఎప్పుడైనా సరే దేవతలకి యజ్ఞం అనే వంకతోటి ఆహారం అందిస్తే, ఈ యజ్ఞంలో వేసిన ఆహారం వారు స్వీకరిస్తే, వారి ఆకలి తీరితే, వారు వర్షాలు కురిపిస్తే మీరంతా హాయిగా ఉంటారు. తర్వాత మరొక మాట, ఈ మధ్యకాలంలో ఈ కరువుకి మూల కారణం మరొకటి కూడా ఉన్నది. ప్రజలు చాలా కాలంగా కార్తీక వ్రతాలు మానేశారు. కార్తీక మాసంలో స్నానం చేయకపోవటం వల్ల, దీపాలు వెలిగించకపోవటం వల్ల, ఈశ్వరారాధన చేయకపోవటం వల్ల, ఈశ్వరుడికి అభిషేకాలు మానేయటం వల్ల మా దేవతలకు ఆహారం అందదు. దానివల్ల కూడా మేము చిక్కిపోయి వర్షాలు కురిపించడం మానేశాం. అత్యంత పవిత్రమైనది కార్తీక మాసం. అటువంటి కార్తీక మాసంలో తెల్లవారుజామున లేచి స్నానం చేయకపోవటం మహాపాపం కదా. ఈ పాపాలన్నీ కలిపి ఈ భూమండలాన్ని క్షామమయంగా మార్చి క్షేమం లేకుండా చేశాయి. మీరు ఈ దుస్థితిని బయటికి తీసుకురండి. ఈ దుస్థితిలోంచి భూమిని బాగు చేయండి. మీ అదృష్టవశాత్తు కొద్ది రోజుల్లో కార్తీక మాసం వస్తున్నది. ఈ పుష్కరక్షేత్రంలోనే మీరంతా జపాలు చేసుకుంటూ ఉండండి. ఈలోపు మీకు కావలసిన ఆహారం నేను ఇస్తాను, అది తినండి. కార్తీక మాసంలో తెల్లవారుజామున లేచి ఈ పుష్కరంలో రోజు స్నానం చెయ్యండి. అనుదినము కార్తీక వ్రతాలు చెయ్యండి. బ్రహ్మని ఆరాధించండి, కొండ శివలింగాన్ని పూజించండి. 28వ రోజున ప్రొద్దుట లేచి కార్తీక స్నానం చేసి శివుణ్ణి భక్తితో పూజించండి. శివలింగాన్ని ఆవుపాలు, పంచదార, తేనె, జలము కలిపి అభిషేకించి ఆ తీర్థం మీరు లోపలికి పుచ్చుకోండి, తాగండి, తీర్థం స్వీకరించండి. తదనంతరం 3 కొబ్బరికాయలు శివుడికి సమర్పించండి. సమర్పిస్తూ, ఈశ్వర, ఈ భూమండలం పాపాత్ముల వల్ల అపవిత్రమయ్యింది, భూతాపం పెరిగిపోయింది, భూమి బాగా వేడెక్కిపోయింది, వర్షాలు కురవడం లేదు, భూగర్భజలాలు ఇంకిపోతున్నాయి, నీవే ఈ కరువు నుంచి మమ్మల్ని రక్షించు అని ప్రార్థించండి, మీకు శుభమవుతుంది అని ఇంద్రుడు అదృశ్యమైపోయాడు. వాళ్ళంతా ఆనందించి ఇంద్రుడిచ్చిన ఆహారం స్వీకరించి శక్తి పొందారు. ఆ అమృత ఆహారంతో వారి శరీరాలు బలిష్టమయ్యాయి, ఆరోగ్యవంతమయ్యాయి. కార్తీక మాసం రాగానే వాళ్ళు నెల్లాళ్ళు అభిషేకాలు చేశారు. సరిగ్గా కార్తీక మాసంలో 28వ రోజు రాగానే ఇంద్రుడు చెప్పినట్టే ఈశ్వరుడికి జలము, ఆవుపాలు, పంచదార, తేనె మొదలైనవి కలిపినటువంటి ద్రవంతో అభిషేకించారు. ఆ ద్రవాన్ని తీర్థంగా పుచ్చుకున్నారు. అనంతరం మంచినీటితో అభిషేకం చేసి ఆ శివలింగాన్ని శుద్ధి చేశారు. శివుడికి ఎదురుగుండా నిలబడి ఇంత విభూతి ఆయనకి సమర్పించి, ఈశ్వర, ఈ కార్తీక మాసంలో మేమంతా శ్రద్ధతో నిన్ను అర్చించాం. ఈ 28వ రోజు 3 కొబ్బరికాయలు నీకు సమర్పిస్తున్నాం, వీటిని స్వీకరించు. భూమండలానికి ఉన్న ఈ కరువు తొలగించు, తాపం తొలగించు, వర్షాలు కురిపించు, ప్రజలను అనుగ్రహించు అని ప్రార్థించారు. అప్పుడు శివుడు శివలింగంలో నుంచి ప్రత్యక్షమై, నాయనలారా, శ్రద్ధతో ఈ వ్రతం చేశారు, నేను సంతోషిస్తున్నాను, క్షామం తొలగిస్తున్నాను. ఈ కార్తీక మాసం శివకేశవులకి అభేదతత్వం కలిగిన మాసం. ఈ మాసంలో శివుణ్ణి విష్ణువుని సమానంగా పూజించాలి. శివకేశవుల్లో ఏ ఇద్దరికీ భేదం పాటిస్తూ శివుణ్ణి పూజించి విష్ణువుని, విష్ణువుని పూజించి శివుణ్ణి తిట్టరాదు. ఆ అభేదతత్వంతో మీరు నన్ను ఆరాధించారు, సంతోషించాను, ఇక వర్షాలు కురుస్తాయి, భూమి సుఖంగా ఉంటుంది అని ఆశీర్వదించాడు. వెంటనే వర్షాలు కురిశాయి. భూమండలం అంతా మళ్ళీ కళకళలాడిపోయింది. పచ్చని చెట్లతో, కాననములతో, ఈ నదీ నద జలాలతో అభివృద్ధి పొందింది. ఎక్కడ చూసినా వెళ్ళి పంటలు వచ్చాయి, ప్రజలు ఆనందం పొందారు. అప్పటి నుంచి కార్తీక వ్రతాలు చేశారు. ఇదిగో ఈ పూట మనం ఆ పని చెయ్యాలి. కార్తీక మాసం దీపమాసం, తప్పక దీపాలు వెలిగించండి. దీపం వల్ల జ్ఞానం అభివృద్ధి పొందుతుంది. కేవలం దీపం వెలిగించి కాశీఖండంలో గుణనిధి అనే ఒక దౌర్భాగ్యుడు కుబేరుడయ్యాడు. మీకు చాలాసార్లు చెప్పాను, గుణనిధియే కుబేరుడు. ఒకప్పుడు దుర్మార్గుడే, కానీ దీపారాధన ప్రభావంతో చాలా గొప్పవాడయ్యాడు కార్తీక. కాబట్టి కార్తీకం అసలు తప్పక దీపాలు వెలిగించండి. ఈశ్వరారాధన కేళి కౌతుక పరాయణులు ఈ ప్రజలందరూ తరించేదరుగాక. ఇంకోటి శివకేశవ అభేదత్వం పాటించండి. శివుణ్ణి కేశవుణ్ణి సమానంగా చూడండి. ఆ ఇద్దరు ఒకటి. ఈ భేదభావం ప్రమాదకరమైనది. అందరూ ప్రజలు ఆస్తికవాదులై కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకుని దానం ధర్మం చేసుకుని తరించాలని కోరుకుంటున్నాం. దానం ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిదన్నమాట.